the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలరి విచిత్రం కార్యక్రమం జనవరి 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఇక సంక్రాంతి పందెం కోళ్ళు ఎలాగా మనకి ఫేమసో అలాగ అంతకన్నా ఎక్కువే సంక్రాంతికి రిలీజ్ అయిన పిక్చర్స్ కూడా అంతే ఫేమస్. అవి కూడా పందెం కోళ్ళలాగా హీరోలు పోటీ పడి రిలీజ్ చేసుకుంటారు, ఐ మీన్ ప్రొడ్యూసర్స్ అండ్ బయ్యర్స్ అండ్ ఎవ్రీవన్. దాంట్లో కొన్ని ఓడిపోతాయి, కొన్ని గెలుస్తాయి, నిలుస్తాయి. ఇవాళ రేపు ఒక వారం రోజులు కలెక్షన్ చూసేసి ఓకే ఈ సినిమా హిట్టు, ఈ సినిమా ఫట్టు అన్నట్టుగా అనుకోవడమే తప్ప ఇదివరకు ఇట్లా 100 రోజులు 365 రోజులు ఆడిన సినిమాలు అసలు ఏమీ లేవనే చెప్పచ్చు. అందుకే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టక్కర్లేదు. ఇక బడ్జెట్ అంటారా, ఆ బడ్జెట్ని బట్టి వాళ్ళు బయ్యర్స్ కమ్మిన విధానం బట్టి వారం కాదు కదా, 2 రోజుల్లోనే ఓపెనింగ్స్ బాగుంటే చాలు సినిమా టాకు, అంటే ఫినాన్షియల్లీ అది బాగా నిలదొక్కుంది అనేటటువంటి ఒక టాక్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. ఎవరు? ప్రొడ్యూసర్స్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హై ఫ్యాన్సీ రేట్స్కి అమ్మేస్తారు కాబట్టి. ఎటు తిరిగి అమ్మగా చెక్కిన మేకపిల్లలు ఎవరయ్యా అంటే మిగతా ఈ బయ్యర్లు, మిగతా వాళ్ళు. సో ఆ విషయానికి వస్తే ఎన్టీఆర్ మూవీ గురించి, మనము కథానాయకుడి గురించి ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కాబట్టి, నిన్న వరుసగా 2 సినిమాలు చూశాను. కొంచెం నా ధైర్యానికి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, తప్పదు కదా. ఎందుకంటే అసలు అట్లా 2 సినిమాలు వరుసగా చూడటం అనేది అబ్బో మామూలు విషయాలు కాదు. సరే, ఒకప్పుడు మనకి మామూలుగా రజనీ మూవీస్ అంటే స్టైల్స్ మేనరిజమ్స్తో పాటు మాస్కి ఒక పండగలాగా ఉండేది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ రోబో 2 ఇవన్నీ వచ్చాక కొంచెం క్లాసీగా, అంటే మాస్ ఎలిమెంట్ ఎక్కడో ఒక చోట ఉన్నా కూడా మరి అంత మాస్ ఎలిమెంట్స్ అయితే ఏమి ఉండవు, ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించినవి అన్నీ కూడాను కొంచెం క్లాసీగా ఉంటుంది కాబట్టి అట్లాంటి ఎలిమెంట్స్ ఏం పెట్టడానికి కూడా ఉండదు. ఇంకా ఫోర్స్ ఫిట్గా ఏదన్నా ఒక కామెడీయో లేకపోతే ఒక ఏమంటారు దాన్ని ఒక మాస్ ఫైటో మాస్ స్పాటో ఇలాంటివి ఏమైనా పెట్టాల్సిందే, అంటే ఫోర్స్ ఫిట్ కాదు కూడా. అంతే తప్ప పెద్దంత అవకాశం ఉండదు, స్కోప్ ఉండదు దాంట్లో. అలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఒక చోట పోగేసి వాటి చుట్టూ కథ అల్లితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి, మేబీ భాష నరసింహ అలాంటి టైంలో, నరసింహలో కూడా ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం క్లాసీగానే ఉంటాడు. సో ఇలాంటి టైంలో రజనీకాంత్ ఎలా ఉన్నాడు అనేది మనకి గుర్తుందో లేదో, ఎక్కడ మనం మర్చిపోయామో అన్న ఉద్దేశంలో పాత రజనీని చూసి మురిసిపోయి పెద్ద హిట్ చేసేస్తారేమో అని అనిపించి తన సూపర్ డూపర్ ఫ్యాన్, హార్డ్ కోర్ ఫ్యాన్ కార్తీక్ సుబ్బరాజు, తను చాలా చూస్తే నాకు అసలు తనని అసలు డైరెక్టర్ అయితేను అనిపించింది. ఎంత యంగ్గా అసలు వలే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి చూసిన రజనీ మూవీస్ అన్నిటినీ ఒకసారి నెమరేసుకుని మళ్ళీ నాకు అలాంటి రజనీ ఉంటే బాగుంటుందని అనిపించి ఆ క్రమంలో ఈ మూవీని తీసాడా అని అనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం అలాగే అనిపిస్తుంది మనకి, ఎందుకంటే మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆ స్టైల్ కానీ అవన్నీ కొంచెం అట్లాగే ఉన్నాయి. స్టైలు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పదమే రజనీకాంత్. అందుకే కదా నీ నడకల స్టైల్ అదిరే అనగానే మనం కూడా బా సూపర్ 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 అని అనుకుంటూ ఉన్నాం. పేట మూవీకి వెళ్ళినప్పుడు ఈ స్టైల్స్ అన్నీ ఒకసారి మళ్ళీ ఒక చోట కలబోసి పెట్టారా ఏంటి అని అనిపించేటట్టు, అంటే ఫ్యాన్స్కి అది ఒక రేంజ్ ఆఫ్ పండగ అన్నమాట. అసలు మాసి ఇంకా ఊర నాటు మాస్ అనడానికే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అది. పైగా స్టార్ క్యాస్ట్ చూస్తే విపరీతమైన హెవీ. ఏంటి విజయ్ సేతుపతి, త్రిష, సిమ్రన్, అసలు నవాజుద్దీన్ సిద్దికీ, మెథడ్ యాక్టర్ తను నవాజుద్దీన్ సిద్దికీ. మంటో మూవీ చూస్తే అసలు పిచ్చకిపోతుంది ఇంత మంచి యాక్టర్ అని. సో ఇలాంటి యాక్టర్స్ని తీసుకొచ్చి, విజయ్ సేతుపతి కూడా మంచి యాక్టర్ డౌట్ లేదు, అందులో 96 మూవీ చూస్తే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిజ్ యాక్టింగ్, చాలా బాగా చేశాడు. ఇలాంటి కొంచెం మంచి యాక్టర్స్ని, తర్వాత సిమ్రన్ ఎప్పుడో మానేసింది సినిమాలు బట్ ఈ మూవీతో మళ్ళీ తను వచ్చింది, అండ్ త్రిష. సో వీళ్ళందరూ ఉండగా మామూలుగా అయితే కనుక ఎవరికైనా సరే ఓకే ఇదేదో కొంచెం మంచి భారీగా స్టార్ క్యాస్ట్ ఉంది, కథ కూడా మంచిదిగా ఉంటుంది అనుకుంటారు. కానీ కథ విషయానికి వస్తే రజనీకాంత్ ఒక కాలేజ్ హాస్టల్ వార్డెన్ అన్నమాట, పేరు కాళీ. సరే, అక్కడ ఉన్న ర్యాగింగ్ సమస్యలు, మిగతా కాలేజ్లో ఉన్న చిన్న సమస్యల మీద దృష్టి పెడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఒక ఫుడ్ కాంట్రాక్టరు కొంచెం అవినీతి అంటే లో క్వాలిటీ అవన్నీ చేస్తూ ఉంటాడని చెప్పి తన కొంచెం తనకు బుద్ధి చెప్పడం లాంటివి చేస్తూ ఉంటాడు. అండ్ ఆ కాలేజ్లో ఒక చిన్న సైడ్ విలన్ గ్రూప్ని కూడా డీల్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకో పక్కన అక్కడ ఒక చదువుకునే స్టూడెంట్ తల్లి, ప్రాణిక్ హీలర్ అమ్మాయి, అదే సిమ్రన్, డాక్టర్ సిమ్రన్, తనతో పరిచయం అవుతుంది. కొంచెం పర్వాలేదు, ఇద్దరు కొద్ది రిలేషన్లో ఉన్నారు అనుకుంటూ ఉండగా వార్డెన్గా వరసబెట్టి సమస్యల మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా పనిలో పనిగా ఒక లవ్ బర్డ్స్ని కలుపుతాడు. ఆ కలిపిన పరిస్థితుల్లో లోకల్ గుండతో గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. గాలి మీద మర్డర్ అటెంప్ట్ కూడా జరుగుతుంటూ ఉంటుంది. సో ఒక సాదా సీదా హాస్టల్ వార్డెన్ మీద మర్డర్ అటెంప్ట్ ఎవరు చేస్తున్నారు, ఈ లవ్ బర్డ్స్ గురించైనా చేస్తోంది అని ఇలా ఆలోచిస్తున్న మనకి ఖాళీ గురించినటువంటి ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఎదురుగా ఉన్న వార్డెన్ అసలు పేరు ఖాళీ కాదు, పెట్టవీర ఆర్ పేట అని తెలుస్తుంది. తనకి ఉత్తరప్రదేశ్ లింక్ ఉందని, అక్కడ ఒక పని మీదకి అక్కడికి వచ్చాడని తెలుస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్న నవాజుద్దీన్ సిద్దికీ అండ్ సింహాచలం అనేటటువంటి పొలిటీషియన్ తోటి ఈ వార్డెన్ ఆల్రెడీ ఒక చిన్న క్లీషే ఉంటుంది, అంటే ఒక చిన్న ఏమంటారు దాన్ని, ఫ్రిక్షన్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, అది కూడా తెలుస్తుంది. అండ్ ఇంతకీ ఈ పేట ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు ఖాళీగా ఎందుకు మారాడు సింహాచలానికి, తర్వాత విజయ సేతుపతి అంటే జిత్తు, తనకి తర్వాత పెట్టకి మధ్య ఉన్న గొడవ ఏంటి, దీంట్లో త్రిష రోల్ ఏంటి, అసలు ఇవన్నీ కూడా తర్వాత నెమ్మది నెమ్మదిగా ట్విస్ట్లన్నీ విడిపోతూ ఉంటాయి. అయితే మూవీ చూసినప్పుడు నాకు ఒక విషయం నాకు బాగా అంటే పదే పదే గుర్తొచ్చింది ఏంటంటే, ఇఫ్ సపోజ్ నా చిన్నప్పుడు మామూలుగా నాకు మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం. సో మామిడికాయ పప్పు చేస్తే సూపర్ ఉందమ్మా, అసలు నువ్వు అదరగొట్టేసావు అని చెప్పి నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ మామిడికాయ పప్పు వేసిందనుకో, అప్పుడు అంటే అప్పట్లో ఫ్రిజ్లు లేవు, అవి ఇవి కొంచెం ఏదో మామూలుగా బయట అలా తడి బట్ట చుట్టి పెట్టేవాళ్ళు కదా, నెక్స్ట్ రోజు కూడా ఏంటమ్మా పప్పు పాడైపోయింది అంటే నిన్న వేసినప్పుడు ఏమో బాగుందన్న ఇవాడ ఏమైంది అని అంటారు కదా. ఇలాంటి జోకులు మనం చాలా వినున్నాం. 10 రోజుల క్రితం పప్పు కూర వేస్తే అదేంటది అప్పుడు వేస్తేనేమో బాగుందన్న ఇప్పుడు బాగాలేదని అంటే ఇది అప్పటిదేనా అని అంటారు కదా, ఆ టైప్లో అనమాట. అట్లా ఎప్పుడో చూసిన సినిమాలు అంటే ఒక ఇప్పుడు ఒక రకమైనటువంటి యాక్టింగ్కి అలవాటు పడిపోయినా కూడా, ఈవెన్ ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి అట్లా చెప్పాలంటే ఒక విషయంగా ప్రతి 5 మినిట్స్కి ఒకసారి మన మైండ్ చేంజ్ అయిపోతూ ఉంటుందిట ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో. సో అలాంటప్పుడు ఒక 5 మినిట్స్కి ఒకసారి మన అభిప్రాయం మీద మనకే ఒకసారి రివ్యూ చేసుకుందామా అని ఒక డౌట్ వస్తున్నప్పుడు, 5 ఇయర్స్ క్రితం 10 ఇయర్స్ క్రితం చూసిన మూవీస్ ఏమన్నా చూసి అబ్బా అప్పట్లో అసలు రజనీకాంత్ అలా ఆటో నడుపుతూ ఉంటే భాషలో మాణిక్ భాష అని కోటి ఇలా ఇలా సైడ్కి జరిపి అలా వస్తూ ఉంటే భాష భాష అని చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటే ఉంటుంది అని ఎవరైనా అన్నారనుకోండి, అది ఇప్పుడు మీరు పిల్లల్ని బలవంతాన్ని కూర్చోబెట్టి లాగి కూర్చోబెట్టి చూపించినా కూడా ఓకే, మనమేమో ఏముంది అనుకుంటాం, వాళ్ళు ఏముంది అంటారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది, ఎందుకంటే జనరేషన్ బట్టి మారిపోతూ ఉంటాయి టేస్టులు. అండ్ మనకే ఒకవేళ ఇప్పుడు మనమే కనుక భాషా మూవీ చూసినా కూడా మేబీ అప్పుడు మనం ఎక్సైట్ అయినంత ఇప్పుడు అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆ తర్వాత మన ప్రయారిటీస్ మారినాయి, మన టేస్టులు మారినాయి, మన అన్నీ మారిపోయినాయి, స్టైల్స్ మేనరిజమ్స్ అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు ఉంటాయి. అంటే ఖచ్చితంగా రజనీకాంత్ మటుకు ఆ విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి, ఇప్పుడు కూడా అదే ఎనర్జీ అదే స్టైల్ మెయింటైన్ చేశారు. కానీ ఇప్పుడు అదే చూడాలి, ఆ స్టైల్ని ఇప్పుడు చూడాలంటే కనుక యూట్యూబ్లో భాషా సినిమా కొడితే చూడొచ్చు కదా, దానికి మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఇతనే సినిమా తీయడం ఎందుకు, కార్తిక్ సుబ్బరాజ సినిమా తీయడం ఎందుకు అని అనిపిస్తుంది. తన స్టైల్స్ని పెట్టుకున్న కథ కథనం కొత్తగా ఉంటే సినిమా సూపర్గా ఉంటుంది. భాషా స్టోరీ లైన్నే రిపీట్ చేసి కొంచెం అదేంటంటే భాషా రీమేక్ లాగా అనిపిస్తుంది. ఇంతటి దానికైతే సురేష్ కృష్ణ అనేది డైరెక్ట్ చేయొచ్చు కదా, అసలు సురేష్ కృష్ణ కూడా మళ్ళీ డైరెక్ట్ చేయడం ఎందుకు, అప్పుడున్న ఎనర్జీ లెవెల్స్కి ఇప్పుడు కూడా అవే ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి అందులో డౌట్ లేదు, కానీ అప్పుడు ఇంకా అది ఫ్రెష్ ఫీల్గా ఉంటుంది కదా. అంతటి దానికైతే భాషా సినిమానే యూట్యూబ్లో మళ్ళీ చూసుకోవచ్చుగా, అంతే కదా. సో హీరో ఎక్కడో అజ్ఞాతంలో ఉండడము, ఆ తర్వాత ఏదో ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ రావడము, ఆ తర్వాత ఇట్లాంటివి ఎన్ని చూడలేదు. ఇందిర నుంచి మొదలు పెడితే, సమరసింహారెడ్డి నుంచి మొదలు పెడితే, భాష నుంచి మొదలు పెడితే, అసలు అదే భాషనే వీటన్నిటికీ కూడా ఒక రెడ్ కార్పెట్ వేసింది, ఇలాంటి థీమ్తో తీయచ్చు అన్నట్టుగా అనేటట్టుగా మనకి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. మరి అలాంటప్పుడు ఇంతటి దానికైతే అవే తీసుకోవచ్చు, అవే చూడొచ్చు కదా, మళ్ళీ ఇది ఎందుకు అన్న ఫీలింగ్ వస్తుంది మనకు అది చూసినప్పుడు. ఇంకా ఉంది, నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
ఏమండి ఇటు చూడండి, ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి. ఏమండి ఇటు చూడండి, ఏమండో దాగిన మల్లె మొక్కకు బిగువెందుకు చెప్పాలండి, వరసైన వన్నెల రామ చిల్కకు పొగరు కాస్త తగ్గాలండి. మన స్నేహము మోమాటము పొడి మాటలతోనే పోదండి. ఏమండి ఇటు చూడండి, ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి. ఏమండో మాపై ఉందిలండి తెలుసులేండి మీ తాపం, మొగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం. మనసంత మాపై ఉందిలండి తెలుసులేండి మీ తాపం, మొగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం. వగలెందుకు చెగలెందుకు ఈసారికి ఏదో పోనింది. ఏమండి ఇది చూడండి, ఏమండో నేస్తగాడు మీ వెంటనే ఉన్నాడండి. ఏ నాటికి ముమ్మాటికి తన మనసే మీరన్నాడండి. కవ్వెల్తక కథ పెల్తక అవునంటే అంతే చాలండి. ఏమండి ఇటు చూడండి, ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి. ఏమండో
అందరికి నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో నేను పెట్ట రివ్యూ గురించి చెప్తున్నాను. హీరో అజ్ఞాతంగా బతకడం, ఓ ఫైన్ డే ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవ్వడం, స్క్రీన్ ప్లే భాషతో పుట్టి పాపులర్ అయింది, ఆ తర్వాత బీగోపాల్, రాజమౌళి, మురుగదాస్, ఎంతమంది స్టార్ డైరెక్టర్స్ ఇదే స్క్రీన్ ప్లేని వాళ్ళ మూవీస్లో తెగ వాడేసి చాలా ప్రెడిక్టబుల్గా మార్చేశారు. అంటే ఇఫ్ సపోజ్ ఎక్కడో ఒక అదేంటి రాజస్థాన్లోనో లేకపోతే బీహార్లోనో ఎక్కడన్నా ఒక ఫ్లాష్ బ్యాకో లేకపోతే ఒక విలన్ ఏదైనా వాళ్ళ గ్రూప్స్ని కొంచెం యాక్టివేట్ చేస్తూ ఇట్లాంటి వాడు ఎక్కడైనా దొరుకుతాడేమో చూడండి అని అనడము, ఇంకొక హైదరాబాదో లేకపోతే గుంటూరో ఎక్కడో ఒక చోట హీరోనేమో చాలా ఏమంటారు దాన్ని సబ్లైమ్గా అలా నెమ్మదిగా అలా బ్రతుకు ఈడుస్తూ ఉండడం, సడన్గా ఒకరోజు ఏదో ఒక గొడవ కరెక్ట్గా పోయిపోయి అదేంటో కానీ విలన్ వాళ్ళనే ఎవరినో కొడతాడు, అక్కడ నుంచి వీడు ఇంకా బతికే ఉన్నాడన్నా అని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తారు, అక్కడి నుంచి వాళ్ళు వస్తారు, అక్కడ ఇంకా ఎన్నిసార్లు ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళు ఇవే సినిమాలు ఇదే దీంతో తీస్తారు. సో కథ ఎక్కడ జరుగుతున్నదనే దానికి ఇంటర్వెల్ దగ్గర ఫ్లాష్ బ్యాక్ పెట్టి ట్విస్ట్ ఉంటుందని మనం ఈజీగా మనం ప్రెడిక్ట్ చేయగలిగే ట్విస్టే మన, అంటే ఆడియన్స్ ఆ స్థాయికి వచ్చేసారు, డైరెక్టర్స్ ఆ స్థాయికి దిగిపోయారు, మనం ఎదిగాం. సో ఈ బ్యాక్డ్రాప్లో భాషలో నటించిన రజనీతోటి మళ్ళీ అలాంటి కథనే యాక్ట్ చేయించారంటే మళ్ళీ అసలు రజనీని ఎలా ఒప్పించారు, ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో రజనీ అసలు ఈ సినిమాను ఒప్పుకున్నాడు అనేది నాకు అసలు, అంటే యంగ్ డైరెక్టర్స్ ఓకే కానీ వీళ్ళు కొంతమంది ఏమంటారు స్టోరీ ఏముంటాయండి, స్టోరీ మంచి మీద చెడు గెలవడం, ఇంతకుమించి ఇంకేమన్నా ఒక స్టోరీ ఉంటుందో మీరు చెప్పండి నాకు, దాన్నే రకరకాల యాంగిల్స్ నుంచి రకరకాల క్యారెక్టర్స్ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేసి కొత్తగా కథల్ని వండాలి తప్ప ఏముంటాయి ఇంకా అని అంటారు. కానీ కథలు అవే ఉన్నా చెప్పే విధానంలో తేడా ఉంటే ఖచ్చితంగా, అంటే తేడా ఇన్ ద సెన్స్ కొంచెం యూనిక్గా కొంచెం మంచిగా కనుక చెప్పగలిగితే ఇవే కథలు కొంచెం బాగుంటాయేమో. కానీ భాష అనే తీయాలి అంటే మళ్ళీ దానికి సురేష్ కృష్ణే అవసరం సరిపోతుంది కదా, ఇంకా మళ్ళీ ఇతను ఎందుకు ప్రత్యేకంగా తీయడం అనిపిస్తుంది. ఇక ఆ భాష లుక్ టైప్ లాంటిది తీసుకురావడానికి రజనీ పడినటువంటి కష్టం మనకి స్క్రీన్ మీద కరెక్ట్గా కనపడుతుంది. తన స్టైల్స్ మేనరిజమ్స్ని చాలా కూల్గా చాలా స్టైలిష్గా ఎంజాయ్ చేస్తూ చేశారు అని అర్థమవుతుంది. ఇక త్రిష, సిమ్రన్ ఇద్దరూ కొంచెం బాగా ఏజ్డ్గా అనిపించారు, చెప్పాలంటే రజనీకాంత్ కన్నా వాళ్ళే ఎక్కువ ఏజ్డ్గా కనిపించారు. విజయ్ సేతుపతి మాత్రం ఎక్సలెంట్, నమాజుద్దీన్ సిద్దికీ తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్కి వాడుకోలేదు కార్తీక్ సుబ్బరాజ్, బట్ ఓకే అసలు దానికైతే నవాజుద్దీన్ సిద్దికీని అక్కర్ల, ఇంకెవరైనా చేయగలరు అంత అండ్, అంటే ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తిని ఇది చిన్న విలన్గా అయితే అసలు అవసరమే లేదు. అండ్ త్రిషాను సిమ్రన్ ముందు చూస్తే రజనీకాంత్ చాలా చిన్నపిల్లవాళ్ళగా కనపడ్డాడు. ఇక కథలో కొత్తదనం లేదు కాబట్టి దానికి తోడు ఏంటంటే ఒక కొన్ని సీన్స్లో ఒక తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో మనకు అంతగా నప్పదు ఆ ఫ్లేవర్. అనిరుద్ధ్ కూడా ఏదో సరళే ఎవరో పెద్దంత ఏమి దీనికి కాంట్రిబ్యూషన్ ఏం చేయలేదు 24 ఫ్రేమ్స్లో. నేను ఒక్కడనే మాత్రం ఎందుకంత పడిపడి చేయాలనుకున్నాడో ఏమో కానీ పెద్దంత గొప్పగా ఏం కష్టపడినట్టు అనిపించదు. ఏదో అలా ఈ ట్యూన్స్ వద్దబ్బా నాకు, ఈ ట్యూన్స్ విని విని చిరాకేస్తుందని ఎవరైనా డైరెక్టర్లు అనుంటే అవన్నీ రీసైకిల్ బిన్లోనో లేకపోతే స్క్రాప్లోనో పడేసి ఉంటాడు కదా, అలాంటివన్నీ తీసి ఓకే ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని ఇచ్చేసాడేమో అనిపిస్తుంటుంది. పాటలు అసలు గొప్పగా లేనేలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇరక్కొట్టాడు, ఎక్సలెంట్లో టు ద కోర్ చాలా బాగా ఇచ్చాడు. ఇక తిరు కెమెరా వర్క్ రజనీ మూవీ స్టాండర్డ్స్ని మీట్ అయ్యేలా ఉంది. ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ కూడాను యా పర్వాలేదు బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే కనుక దీనికి అంటే రేటింగ్ అది నేను ఎప్పుడు కూడా ఇవ్వను అసలు మామూలుగా, బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఐ సమ్హౌ ఫీల్ దీనికి ఇంత అవసరం లేదు అన్న ఒక ఏదో చిన్న ఫీలింగ్ అన్నమాట. ఏదో నా పని అయిపోయింది అనుకున్నారా అని అడుగుతాడు ఒక సీన్లో, ఒక పవర్ఫుల్ ఫైట్ సీన్లో. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే అది అడిగింది రౌడీస్ని కాదు, ఈ మధ్య కొంచెం ఫ్లాప్లు అవి చూసి రైట్ ఆఫ్ చేసేస్తున్న వాళ్ళని తన తర్వాత రాజ్యం వెళ్తున్న హీరోని అడిగాడా ఆ క్వశ్చన్ అని అనిపిస్తూ ఉంటుంది మనకి. సో పేట మూవీ జస్ట్ ఆ మూవీకి ఆన్సర్గా తీసినట్టు ఉంటుంది. అంటే నాట్ జస్ట్ యంగ్ హీరోస్, ఈవెన్ నేను కూడాను అంతే స్టైలిష్గా అంతే గ్లామరస్గా నేను యాక్ట్ చేయగలను, నేను ఇంకా నా మాస్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇఫ్ ఐ క్యాన్ ఎక్స్ప్లోర్ దాట్ మీరెవ్వరు ఎందుకు పనికిరారు అన్నటువంటి ఒక ఫీలింగ్ని ఫీలర్ని వదిలినట్టుంది ఈ మూవీతోటి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎనర్జీస్ లెవెల్ చూస్తే కనుక 60స్లో ఇప్పుడు ఏదైతే ఒక ఎనర్జీ ఉందో 30స్లో ఉన్న ఎనర్జీ ఆబ్వియస్లీ ఉండదు, ఖచ్చితంగా కొంచెం తగ్గుతుంది. కానీ హీ ట్రైడ్ టు గ్రూమ్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ అసలు ఎవ్వరు ఏ హీరోయిన్లు ఎవరైనా సరే బా కరెక్టే కదా భలే ఉన్నాడు అని అనిపించేటట్టుగా చేశాడు. ఇంకా ఫైర్ ఉన్నది తనలో అని తెలియ చెప్పడమే కార్తిక్ సుబ్బరాజ్ మెయిన్ మోటోనేమో అనిపిస్తుంది. రజనీ కూడా అలాగే చేశాడు, వాకింగ్ స్టైల్ కానీ ఆ డాన్సింగ్ స్టైల్ కానీ తల వెనకాల చేతులు పెట్టుకునే స్టైలు ఆ కూర్చునే స్టైలు తనలో ఫ్యాన్స్ ఏవైతే వెతుక్కుంటారో అవన్నీ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ చేసి కార్తిక్ సుబ్బరాజ్ సీన్స్ని డిజైన్ చేసుకున్నాడు. ఒక వీర ఫ్యాను తన ఫేవరెట్ హీరోతోటి ఎలాంటి ఒక రొమాన్స్ ఆర్ ఒక సాంగ్ ఒక డాన్స్ ఒక ఫైట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ హాఫ్ మొత్తం అలాగే ఉంటుంది. అడుగడుగున హీరో ఎలివేటింగ్ సీన్స్ అసలు ఎట్లా అంటే అడుగు ఒక చిన్న ఒక హాఫ్ సీన్ అయిపోగానే మళ్ళీ ఇంకొక రీల్ వచ్చేసరికి ఎస్ మళ్ళీ హీరో ఎలివేషన్. మొత్తం పేట ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో రజనీయిజం అని చెప్పుకోవచ్చు. ఇంకా రజనీలో ఆ పస తగ్గలేదు అని ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే ఆ ఫస్ట్ హాఫ్ చూస్తే. సో మూవీ సగమే అవుతుంది. వన్ మ్యాన్ షోలాగా రజనీకాంత్ అలా అంతమంది హెవీ స్టార్ క్యాస్ట్ ఉండి కూడా మొత్తం అలా అభిమానులు దిల్ ఖుష్ అయిపోతారనమాట చూస్తే. సో కార్తిక్ సుబ్బరాజ్ మీకు గుర్తునే ఉంటుంది పిజ్జా ఆ మూవీ అతను. సో అంతవరకు బాగుంది. ఇప్పటి వరకు మీరు రజనీ సినిమా చూశారు కదా, ఇక నా సినిమా చూడండి అనుకున్నాడేమో సడన్గా ఇంటర్వెల్ నుంచి ట్రాక్ మార్చేసి వినోదాన్ని సైడ్కి నెట్టేసి రజనీ చేతిలో తుపాకీ పెట్టేసి ఒక గ్యాంగ్స్టర్ సినిమాగా మార్చేశాడు. పేట అంటూ ఇంట్రొడక్షన్ ఇచ్చేసి భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంటుందనుకుంటే ఏదో ఒక అంటే భాష టైప్ ప్లాటే అది, కానీ ఆ పాటి కొంచెం స్పైసీ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండదు, చాలా సాదా సీదా ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. ఆ తర్వాత పగ తీర్చుకోవాలంటూ ప్రేమకు టైం లేదని బయలుదేరతాడు. అక్కడి నుంచి అసలు ఆల్మోస్ట్ ఒక ఓవర్ డోస్ యాక్షన్ తోటి అసలు కథలో ఏమున్నది అని అనిపించే లెవెల్కి తీసుకొచ్చేస్తారు. సో ఈ అజయ్ ఆర్ సుబ్బరాజు చేసే పాత్ర లాంటిది విజయ్ సేతుపతికి ఎందుకు ఆఫర్ చేశారో మరి మనకైతే తెలియదు, కానీ వాళ్ళిద్దరిట్లో ఎవరైనా కూడా అంతకన్నా బాగానే చేస్తారు. రజనీకాంత్ మటుకు తన క్యారెక్టర్ని టోటల్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఎంజాయ్ చేస్తూ నటించాడు కాబట్టి ఒక రజనీయిజం అనేటటువంటి ఒక ఫీలింగ్ మనకు కూడా బా సూపర్, అసలు ఇది కదా కావాల్సింది రజనీ ఫ్యాన్స్ కనిపించేటట్టుగా దాన్ని మలిచారు. అది తప్ప ఇంకేమీ లేదు. అండ్ అనిరుద్ధ్ బీజిఎం మాత్రం ఎక్సలెంట్ టు ద కోర్. పాటలు మాత్రం అమ్మో, అసలు ఇది వరకు అనుకునేవాళ్ళు మామూలుగా ఏదైనా కొంచెం మంచి మూవీస్ ఉంటే కనుక బచ్చి పాటలు మరీ అడ్డుపడుతున్నాయి అని. మంచిగా లేని మూవీస్కి కూడాను అరే కనీసం ఇంకో పావు గంట 20 నిమిషాలు తగ్గిపోయేది కదా ఈ 4 పాటలు తీసేస్తే అనిపించేటట్టుగా కూడా ఒక్కొక్కసారి మనకు అది బెస్ట్గా అనిపిస్తుందని ఈ మూవీ చూసాక అర్థమవుతుంది. అదండి పేటా గురించిన రివ్యూ. ఇక నెక్స్ట్ ఒక చిన్న విరామం తీసుకుని వచ్చాక ఇప్పుడు చెప్పను అప్పుడు చెప్తాను ఆ మూవీ రివ్యూ.
Everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Ramo Vigrahavan Dharmaha Rasi Bhutamina Dharma Swarupam ainatuvanti Ramachandra Murthy gurinchi nenu ante Nandanacharya meeku andistunna pratyeka karyakramam Namostu Ramaya. Bharata Kalavaram prakaram prati somavaram udayam 7 gantala nunchi 8 gantala varaku prasaramayi ee karyakramana tappaka vintaru kada. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జయ జయ శ్రీరామా.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇంకొక మూవీ రివ్యూ, ఎందుకంటే మరి సంక్రాంతి అంటేనే మూవీస్, అంటే ఇంకా మిగతావి కూడాను, బట్ ఏంటంటే ఎక్కువగా మనకి సంక్రాంతి అనగానే ఇంట్లో చాలామంది చుట్టాల వాళ్ళు వచ్చి ఉంటారు. సో ఏముంటుంది ఇంకా ఎంటర్టైన్మెంట్, పిండి వంటలు తినడము, భోగి పళ్ళు, భోగి మంటలు వేసుకోవడము, ఇవన్నీ అయిపోయాక ఇంకా మూవీసే కదా కావాల్సింది చూసేది, మనకున్న ఒకటే ఒక ఎంటర్టైన్మెంట్. సో కబుర్లు చెప్పుకుంటాం, కాసేపు ఎంతసేపు చెప్పుకుంటాం, కాబట్టి మూవీస్కి వెళ్తాం. ఆ వెళ్ళిన దాంట్లో నేను వెళ్ళిన సెకండ్ మూవీ వినయ విధేయ రామ. ఈ మూవీ గురించి ఏం చెప్తాం, రీసెంట్గా బోల్డ్ అన్ని కాంట్రవర్సీలు, ఫస్ట్ బాలకృష్ణ చిరంజీవి ఫ్యామిలీ గురించి ఇలా అన్నారని, అది ఎప్పుడో 1.5 ఇయర్ క్రితమో మరేమో, ఆ తర్వాత నాగబాబు ఏమో రోజుకి ఒక వీడియో రిలీజ్ చేస్తూ దాని కామెంట్కి ఇది రిటార్ట్, ఈ కామెంట్కి ఇది రిటార్ట్ అని చెప్పి రిటార్ట్ పెట్టడం, ఆ తర్వాత కథానాయకుడు వచ్చినప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని కామెంట్స్ వేయడం, దానికి మళ్ళీ రిటార్ట్గా ఇవాళ ఇదిగో మొన్న ఈ వివిఆర్ రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించి మళ్ళీ బాలకృష్ణ ఫ్యాన్స్ కొంతమంది రిటార్ట్ చేయడం, ఇవన్నీ క్వైట్ కామన్. విచిత్రం నాకు అనిపించేది ఏంటంటే, మళ్ళీ వీళ్ళ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వెళితే అటు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఏమో చక్కగా కలిసి రాజమౌళి సినిమా చేస్తున్నారు, ఈవెన్ లాంగ్ బిఫోర్ దిస్, దీనికన్నా చాలా ముందే వాళ్ళిద్దరు చాలా పండగలకి పబ్బాలకి ఓ తెగ తిరిగేస్తూ ఉంటారు, షాపింగ్ చేస్తూ ఉంటారు, అసలు వాళ్ళు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటారు. మరి ఎక్కడ తేడా ఉంది అంటే, ముందు మనకి విజ్ఞత ఉండాలంటే ఫ్యాన్స్ అనగానే అర్జెంటుగా గుడ్డిగా వెళ్ళిపోయి తిట్టేసుకోవడాలు కాకుండా ముందు మన ఫ్యామిలీలో ముందు మనకి ఏం కావాలో మనం చూసుకుందాం, వాళ్ళు బాగానే ఉంటారు, మనం ఎందుకు కొట్టుకుచవడం అన్న ఫీలింగ్ వీళ్ళకి ఎందుకు రాదో నాకైతే తెలియదు. కానీ సరే, వివిఆర్ విషయానికి వస్తే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నది కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే కథలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటే అది ఓకే, గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉంటుంది, యాక్షన్ సీక్వెన్స్లో చుట్టూ ఒక కథను అల్లుకుంటే ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది. వివిఆర్ వినయ విధేయ రామ అదేంటో కానీ, అంటే యాక్షన్ మూవీస్ అంటే కమర్షియల్ మూవీస్ అన్న సిద్ధాంతాన్ని నమ్మి అలా అదే పంథాన్ని ఫాలో అవుతున్న బోయపాటి సీను తనతో యాక్ట్ చేద్దాం అనుకునే హీరోలు తన రూట్లోకి రావాల్సిందే, కానీ తను వాళ్ళు చేసే కథల తరహా మూవీస్ చేద్దామని అసలు అనుకునే అనుకోడు అదేంటో కానీ. అందుకే ఆయన తన హీరోకి కండలు పంచడం దగ్గర నుంచి పట్టుకునే ఆయుధాల దాకా చాలా స్పెషల్ కేర్ తీసుకుంటారు. కథ కథనం కన్నా కూడా యాక్షన్ సీన్స్ మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి వాటిల్లో ఉంటే ఏదైనా కొంచెం, ఎవరికైనా సరే డ్యాన్స్ డైరెక్టర్స్ అంటే బాగా డ్యాన్సర్స్, మంచి డ్యాన్సర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి డ్యాన్స్ డైరెక్టర్స్ చేత రకరకాల కొత్త కొత్త స్టెప్పులు ఇన్వెంట్ చేసి ఎక్స్ప్లోర్ చేయమని చెప్తూ ఉంటారు. కానీ బోయపాటి సీన్ విషయానికి వస్తే తను ఎక్కువగా రకరకాల యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కావాలి తనకి, ఎందుకంటే ఆ టైప్లో ఉంటుంది. అసలు ఒక స్టోరీ లైన్ని ఆర్ ఒక థీమ్ ఏదైనా చెప్పేటప్పుడు హింసతో చెలరైపోవడానికి సరిపడ ట్విస్ట్లు, టర్న్లు, మసాలాలు అన్నీ యాడ్ చేసి మరీ ఒక భీభత్సాన్ని సృష్టించి వదులుతాడు. టైటిల్ చూస్తే వినయ విధేయ రామ, ఎక్కడ కూడాను చాలా సాఫ్ట్గా సూదింగ్గా వినసొంపుగా ఉంది. ఇంత కూల్ టైటిల్ పెట్టి అసలు ఒక రాంబో టైపు, మ్యాచో మ్యాన్ టైపు ఇమేజ్ రామ్ చరణ్కి ఇచ్చి ఆ స్టిల్స్కి ఆ టైటిల్కి ఎక్కడైనా సింక్ అవుతుందా? మరి అసలు రంగస్థలం లాంటి ఒక మంచి మూవీ, అంటే నిజంగా రామ్ చరణ్ కెరీర్లో నాకు తెలిసి ఉన్న ఏదైనా ఒక మంచి మూవీ ఉంది అంటే అది రంగస్థలం. దాంట్లో తన యాక్టింగ్ చాలా బాగా చేశాడు. మిగతా అన్నీ సరే కమర్షియల్గా సరే ఏవో చేయాలి కాబట్టి అలా చేయడం, గ్యాంగ్ లీడర్ కథ అంటూ ఫస్ట్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత అట్లాంటిది కాదు కానీ కొంచెం అలాంటిది అది అని చెప్పి ఆడియో ఫంక్షన్ అప్పుడు తెగ చెప్పారు కదా. అసలు స్టోరీ ఏంటి అంటే, ఒక నలుగురు అనాథలు, వాళ్ళకు రోజు పొత్తిళ్లలో ఉన్న ఒక చిన్న బిడ్డ దొరుకుతారు. దాంతో వాళ్ళంతా రామ్ నల్లారు, ఆ పిల్లాడే రామ్ చరణ్, తనను అల్లారు ముద్దుగా చూసుకుంటుంటారు. ఒక ఫ్యామిలీలాగా సొంత అన్నదమ్ముల పెరిగి పెద్ద అవుతారు. రామ్ కూడా తన అన్నల మీద ఈగ వాళ్తే రాక్షస బల్లి మీద పడ్డట్టు ఫీల్ అయిపోయి ఓ విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. సరే, ఈ క్రమంలో ప్రశాంత్ జీన్స్ హీరో గుర్తున్నాడా? అతను ఐఏఎస్ఐ ఎలక్షన్ కమిషనర్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులైనా సరే అవినీతి జరగకుండా ఎలక్షన్స్ జరిపించడంలో అతనికి మంచి పేరు ఉంటుంది. ఈ క్రమంలో అతనికి వైజాగ్ నుంచి బీహార్ దాకా శత్రువులు ఏర్పడతారు. అయితే వాళ్ళ నుంచి తనని కుటుంబాన్ని రక్షిస్తూ రామ్ ఒక చిన్న ఆరా లాంటిది క్రియేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అసలు భయమే అక్కర్లేదు. ఇంకో పక్క వైజాగ్లో పందెం పరశురామ్ అని ముఖేష్ ఋషి వేశాడు. భువన్ కుమార్ వల్ల రామ్ వల్ల చావు దెబ్బతిని ఉంటాడు. దాంతో వాళ్ళు భువన్ కుమార్ని, అతని ఫ్యామిలీని, ఎస్పెషల్లీ రామ్ని చంపడానికి స్కెచ్ చేసి రౌండ్ చేస్తారు. ఇంకాసేపట్లో మొత్తం ఫ్యామిలీని వాళ్ళు లేపేస్తారు అనగా ఊహించని విధంగా బీహార్ సీఎం వచ్చి వాళ్ళ నుంచి రామ్ని ఫ్యామిలీని సేవ్ చేసి, నువ్వు బీహార్లో ఉన్నటువంటి ఇంకొక బుద్ధుడివి అని పోగొడతాడు. పైగా ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్లో బీహార్లో మృగన్ లాంటి ఒక గ్యాంగ్స్టర్ రాజుభాయ్, అంటే వివేక్ ఓబ్రాయ్, సరే అక్కడ అసలు ఎలక్షన్స్ జరగనివ్వకుండా నరరూప రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈవెన్ సీఎంని కూడా లెక్క చేయడు. సరే, సైన్యంతో వచ్చిన ఎలక్షన్ కమిషనర్ భువన్ కుమార్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు భువన్ కుమార్ కోరిక మీద రామ్ రంగంలోకి దిగుతాడు, చచ్చేట్టు కొట్టి ఆ గ్యాంగ్లో చాలా భాగం అంతం చేస్తాడు. ఇదంతా చెప్పిన సీఎం ఆ కుటుంబం షాక్కి గురయ్యేటటువంటి ఒక నిజం చెప్తాడు. మరి నేను స్పాయిలర్ అవ్వకూడదు అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఆ సీఎం రివీల్ చేసిన షాక్ ఏంటి, అసలు ఆ నిజం ఏంటి, అసలు రాజుభాయ్ చచ్చిపోయాడా, బతుకున్నాడా, ఎలక్షన్స్ అక్కడ జరిగినాయా లేదా, ఇలాంటివి. అఫ్ కోర్స్ ఇది ఒక కమర్షియల్ మూవీ కాబట్టి ఇది స్పాయిలర్ అని కాదని ఏం చెప్పలేము, ఎందుకంటే మేజర్ మూవీస్లో జరిగేటటువంటి విషయాలే. బోయపాటి సినిమా అనేది ఒక బ్రాండ్ కాబట్టి ఆ బ్రాండ్లో ఏదైతే ప్రమోట్ చేస్తాడో యూజువల్లీ అదే ప్రమోట్ చేశాడు. ఆ బ్రాండ్ అప్పుడప్పుడు అదుపు తప్పుతూ ఉంటుంది, దాన్ని కంట్రోల్లో పడడం ఆయన వల్ల కూడా కదా. అలాంటప్పుడే ఇదిగో ఈ జయ జానకి నాయక, తర్వాత దమ్ము అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు దాంట్లోకే ఇంకొకటి వినయ విధేయ రామ కూడా వచ్చి చేరింది. మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే వీటి మీద కొంచెం కూడా శ్రద్ధ పెట్టకుండా ఓన్లీ ఈ యాక్షన్ సీక్వెన్స్ అయితే రామ్ చరణ్కి బాగుంటుంది, ఈ యాక్షన్ సీక్వెన్స్ అయితే చైన్లు కట్టేసి ఇలా లాగితే ఇలా వచ్చేటప్పుడు అబ్బా అసలు భలే ఉంటుంది. నాకు కొన్ని అసలు కొన్ని సీన్స్ చూస్తే బాబో ఇలా కూడా తీస్తారా అని అనిపించింది అనమాట. తన అన్నని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకునే కార్యక్రమమే హీరో ఇందులో చేస్తాడు. ఓన్లీ యాక్షన్ సీన్స్ కాబట్టి హీరోయిన్ అనేది జస్ట్ ఎవరో ఒక గ్లామర్ కోషంట్ ఉండాలి. ఒక రెండు మూడు సాంగ్స్ పెట్టిన సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, అయ్య బాబోయ్ డిఎస్పి ఈ రేంజ్ సాంగ్స్ ఇవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసి డిఎస్పి అసలు ఇవ్వలేదు, ఖచ్చితంగా వాళ్ళ అసిస్టెంట్లు ఎవరా మీరు చూసుకుంటారా చాలు అని ఉంటాడు నాకు తెలిసి. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ తీసినంత అసలు ఇంకేవి తీల, ఎందుకంటే పోనీ యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు, తీసింది కూడా అంత గొప్పగా ఉన్నాయంటే అవి లేవు. యాక్షన్ మూవీస్కి కూడా ఒక డిజైన్ ఉంటుందని మర్చిపోవడం, దాంతో ఏంటంటే పూర్తి పాసివ్గా మారిపోతున్నా కూడా గమనించుకోవాలి. అసలు కథలో హీరో ఫస్ట్ టైం విలన్ని కొట్టినప్పుడు కోమలోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ రెండోసారి క్లైమాక్స్లో ఎదుర్కొని చంపేస్తాడు. ఈ రెండుసార్లు తప్ప విలన్కి హీరోకి మధ్య ఇంకేమీ ఉండదు. హీరో కొడితే కోమాలోకి వెళ్ళిన విలను హీరోని ఏమైనా చెయ్యాలని ట్రై చేసి అందులోంచి హీరో రక్షించడమో ఓటమో జరుగుతూ ఎత్తులు పైఎత్తులు వేస్తూ ఇలాంటి ఏదైనా కొంచెం కథలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంతేగాని వెళ్ళాడు చంపేశాడు అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది? హీరో యాక్షన్ తోటి విధ్వంసం సృష్టిస్తే చాలు అనుకున్నారు తప్ప విధ్వంసం జరిగిపోతోంది అనే విషయాన్ని వీళ్ళు ఎందుకో గమనించలేదు. ఆ విధ్వంసమే ఇది వినయ విధేయ రామ కాస విలయ విధ్వంస రామ అయిపోయింది, డ్రామా అయిపోయింది. ఫ్రాంక్లీ అలా ఉంది మూవీ. దీని గురించి ఇంకా బోలెడంత చెప్పాలి ఈ చిన్న విరామం తర్వాత.
లజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి.
నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి. బుల్లి కారున్న షోకిల అబ్బాయి, నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి.
వయసుతోటి దూర దూర సొగసులొస్తాయి, సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. వయసుతోటి దూర దూర సొగసులొస్తాయి, సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. చూపులతో లేని పోని గీరలొస్తాయి, ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి.
పోజుల్లో ఉన్నది బలే బడాయి. కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి, కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి. కుర్రకారు కోరికలు గుర్రాల వంటివి, కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి.
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి. మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి, హృదయమంత పాకుతుంది హుషారైన హాయి. మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి, హృదయమంత పాకుతుంది హుషారైన హాయి. కలకాలం ఉండదు ఈ పడుచుబడాయి, తొలినాడే చల్లబడి పోవునమ్మాయి.
నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి. కళ్ళు చూసి మోసపోయి కలవరించకు, కోర చూపు ఒకటనుకోకు. కళ్ళు చూసి మోసపోయి కలవరించకు, కోర చూపు ఒకటనుకోకు.
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి.
బుల్లి కారున్న షోకిల అబ్బాయి, నీ పోజుల్లో ఉన్నది బలిబడాయి.
Namaste, this is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఫస్ట్ హాఫ్ అంతా ఆడుతూ పాడుతూ కాస్త సెట్ చేసుకుంటూ ఏదో మొత్తానికి ఫైట్స్ చేసుకుంటూ నడిచిపోయినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం అలా స్టాగ్నెంట్గా ఉండిపోయింది. ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ తప్ప ఇంకేం లేదు. అసలు సెకండ్ హాఫ్లో కొంచెం కథ పెట్టుకుని ఉంటే ఇంకోలా ఉండదేమో. హైప్ మూమెంట్స్ అనేవి అసలు లేనే లేవు. పోని అట్లీస్ట్ కొంచెం కామెడీ ఉంటే అదన్న కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అనుకుంటే ఆహా. కొంచెం హేమ ఉన్నప్పుడు ఏదో జస్ట్ అలా కనీసం పెదాలు జస్ట్ అలా విచ్చుకున్నట్టన్నా ఉంటాయి, కానీ సెకండ్ హాఫ్లో అయితే అది కూడా మిస్. అలా ప్లేస్ లేదు, సైడ్ ట్రాక్గా ఏదో పెట్టాల్సిందే తప్ప. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి అసలు దీంట్లో బాబోయ్. అప్పుడు ఏది పల్నాటి బ్రహ్మనాయుడు ఏదో మూవీలో బాలకృష్ణ తొడగొడితే ట్రైన్ ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, కుర్చీని సైగలతోటి ఇలా జరపడం, ఇలాంటివి అవి ఏదో కామెడీగా ఉన్నాయని చెప్పి బి గోపాల్ని అడిగితే అవును హీరో లార్జర్ దాన్ లైఫ్, మా హీరో ఏదైనా చేయగలడని అభిమానులు అనుకోవాలి, నేను అభిమానుల కోసం తీస్తాను ఆ సీన్లు, మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు అని అన్నారు. సో ఈ మూవీలో విపరీతమైన ఫాస్ట్గా వెళ్తున్న ట్రైన్ మీద నిలబడతాడు, ట్రైన్ మీద నిలబడి అక్కడిని అంటే ద్వారకా నుంచి బీహార్కి వయా నేపాల్ బార్డర్ వరకు అలాగా వెళ్ళిపోతాడు. అట్లాగే ఆ ట్రైన్ మీద జస్ట్ అలా అన్నయ్య అలా పిలుస్తాడు, ఒరే రారా అనగానే అర్థమైపోతుంది ఇంకా అంతే వస్తున్నానని చెప్పి బయలుదేరి. అసలు అది అది ఏంటో నాకు అసలు అర్థం కాదు, నాకు ఎప్పటికీ అర్థం కాదు ఇలాంటి, అంటే ఎవరన్నా గట్టిగా అక్కడ అరిస్తే ఇక్కడ వీళ్ళు ఉలిక్కి పడడం ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనేది. యాక్షన్ పోనీ రామ్ చరణ్కి ఏమైనా కొత్త అంటే నిజానికి రచ్చ లాంటి వాటిలో చేసింది మొత్తం యాక్షన్. అయితే ఏదో అతడులో చెప్తారు కదా, ఒక శ్రద్ధగా గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు ఏదో గోడ కడుతున్నట్టు అన్నట్టు ఏదో పూర్తి శ్రద్ధ దాని మీదే పెట్టినట్టు విలన్స్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో ఇక కొట్టడం తప్ప ఇంకేం లేదు అన్నట్టు చల్లరైపోతుంటాడు. సో అయితే ఇంత యాక్షన్ చేస్తున్నప్పుడు మరి దానికి తగ్గట్టు బాడీని షేప్ చేసుకోవడం కూడా మరి కష్టమైన విషయమే కదా. దాంట్లో మటుకు రామ్ చరణ్కి మార్క్స్ వేయాలి, బాడీ మాత్రం అసలు తన దగ్గర ఏ లోపం లేకుండా చక్కగా మంచి బాడీ బిల్డర్ లాగా అసలు ఒక రేంజ్లో చేశాడు. కాకపోతే రంగస్థలం లాంటి ఒక మంచి సూపర్ డూపర్ యాక్టింగ్ స్కోప్ ఉన్న ఒక పాత్ర చేసిన తర్వాత చేయాల్సిన మూవీ మాత్రం ఇది కాదు. మరి ఏ విధంగా ఒప్పించారు రామ్ చరణ్ని అనేది నాకు అర్థం కాలేదు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ పేట. నాకు అదే అంటే ఈ రెండు మూవీస్లో నాకు చాలా సిమిలారిటీ కనపడింది. అంటే ఒక ఒక ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో ఇంకో ఫ్లాష్ బ్యాక్, అప్పటి వరకు హీరో చాలా సాఫ్ట్గా మంచి అసలు ఒక రాముడు మంచి వారుడులో ఉంటాడు, సడన్గా ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చెప్పంగానే అప్పుడు మళ్ళీ మొదలవుతుంది. ఇది వరకు ఒక అంటే లోపల ఇంకో మనిషి ఉంటాడు, ఆ మనిషి ఈ మనిషిని డామినేట్ చేస్తూ ఉంటాడు, ఈ టైప్ అన్నమాట. ఫస్ట్ క్రెడిట్ ఫైట్స్ డిజైన్ చేసిన కొరియోగ్రాఫర్స్గా ఇవ్వాలి ఈ మూవీ విషయానికి వస్తే. ఒకదాంతో ఇంకో ఫైట్కి సంబంధం లేకుండా చూసుకుని చక్కగా కంపైల్ చేశారు. డైరెక్షన్ టాలెంట్ మాత్రం అసలు సున్నా అని చెప్పుకోవచ్చు. ఇక సాంగ్స్ దేవిశ్రీ చాలా డిసప్పాయింట్ చేశాడు. స్క్రీన్ పరంగా చూసుకుంటే గనక తసాదియా సాంగ్ కొంచెం విజువల్ ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. రామ్ చరణ్ స్టైలింగ్ కొరియోగ్రఫీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. రామ లవ్ సీత మటుకు టిపికల్ డాన్స్ నంబర్, కొత్తగా ఏం లేదు అసలు. ఏ ఏ పాట పెద్ద గొప్పగా ఏం లేదు. అండ్ కైరా అద్వానీ అయితే అసలు ఇందులో చేసిందా అని మీరు ఒకసారి ఒకటికి రెండు సార్లు అలా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఏమీ అసలు ఛాన్స్ లేదు. ఒక్కటే ఒక హైలైట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్కి ఒక రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. అండ్ ముఖేష్ ఋషికి తన అడ్డాకి వెళ్ళి అక్కడ సారీ చెప్పే సీన్ కొంచెం బాగా పండింది. అది తప్ప ఇంకా ఏది కూడా అసలు నాట్ ఈవెన్ ఎ సింగిల్ సీన్ కూడాను చూసి అరే ఇదేదో బాగుంది అనుకునేటట్టుగా అసలు లేనే లేదు. అండ్ మెయిన్ ఏంటంటే ఫార్ములా మూవీస్లో ఎక్కువ మూవీస్ చూసినప్పుడు అంటే మనం ఏం చెప్పలేము, బయటకు వచ్చినంత బాగుందా బాగాలేదా పర్లేదా, మనకు నచ్చకపోయినా ఆడుతుందా ఆడదా, జనానికి నచ్చినట్టే కదా, కలెక్షన్స్ అయితే వచ్చినట్టే కదా. ఇలా రకరకాల డిస్కషన్స్కి కొన్ని మనం అంటే ఫిక్స్ అయిపోయి ఉంటాం, ప్రీ కన్సెప్ట్ నోషన్ ద్వారా ఇదే ఫార్ములా మూవీ అంతే అని, రొటీన్ సినిమా ఏముంటుంది అని, ఆ రొటీనే కదా అని పెడితే మటుకు చే మరీ సోదిలా ఉంది అని అప్పుడు అనిపిస్తుంది. ఆ ఫార్ములాని పక్కగా అప్లై చేసి హీరోయిజం పీక్స్లో చూపించి ఒక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుందామని ప్రతి టాప్ డైరెక్టర్ అనుకుంటూ ఉంటాడు. కానీ కొన్ని మూవీస్కి ఫస్ట్ సీన్ నుంచే ట్రాక్ తప్పేసినాయి అనేటటువంటి ఒక హింట్ మనకు వచ్చేస్తుంది. 10 నిమిషాలకే డిస్కషన్ ఎండ్స్, ఇక అసలు డౌటే లేదు, యునానిమస్గా చూసిన వాళ్ళందరికీ ఇది బోరే అని ఒక టైప్ ఆఫ్ మాస్ పల్స్ పట్టడంలో బాగా ఎక్స్పర్ట్స్ అనుకున్న డైరెక్టర్స్ చేసినటువంటి మూవీస్ సెకండ్ టైప్లోకే వస్తాయి. ఇంద్ర నరసింహనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, ఠాగూర్, ఆది, ఇంటెలిజెంట్, లెజెండ్, సరైనోడు, ఒకటేంటి మన తెలుగు సినిమాల్లో దాదాపు 70-80% అలాంటి మూవీసే ఉంటాయి. మాస్కి నచ్చే అంశాలు పెట్టాలి కాదనట్లే, కానీ లిమిట్స్ దాటేసి ఇంక అసలు బాబోయ్ ఎట్లా అంటే, ఎప్పుడు కూడాను కొన్ని చిత్రాలు ఏదైనా కొంచెం ఓకే మూస పద్ధతిలో ఉన్నా కూడా ఎక్కడో ఒక చిన్న ఒక వెంట్రుక వాసులు తప్పిపోయి ఏదో కాస్త కూస్త హిట్ అవుతాయేమో, కానీ బేసిక్గా అన్నిట్లో ఉండేది ఇవే కదా. మరి అసలు ఎట్లా సక్సెస్ అవుతాయి అని అంటే హైలైట్ చేసినటువంటి ప్లస్ పాయింట్స్ కానీ లేకపోతే ఇగ్నోర్ చేసిన మైనస్ పాయింట్స్ కానీ వాళ్ళకి బూన్ అవుతాయి, అంతకుమించి ఇంకేమీ లేదు. ఏం చేసినా చెల్లిపోతుంది అనేటట్టు చేస్తారు చూసారా. అలాంటి యాక్చువల్గా అలాంటి మూవీస్కి కాలం చెల్లిపోయింది ఇప్పుడు. లేదు అసలు బాగా చేస్తే చూడటం లేక లేదన్నట్టుగానే ఉన్నది. అయితే మనము ఒక సరేలే ఒకసారి మనం మళ్ళీ ఆ మాస్ పద్ధతిలోకి వెళదామని ఒక రాయస్ చూద్దామని అనుకుంటే మటుకు తల బొప్పి కట్టి దెబ్బకి ఇంకోసారి రాయేసే ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళే అసలు ఒక సెన్స్లెస్ మాస్ సీన్స్ చేస్తే గనక స్టైల్ ఇంతే, వీళ్ళ తరహా ఇంతే అని అప్రూవ్ చేసేటట్టుగా లేరు జనాలు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నయ్య ప్రమాదంలో ఉండడని ఎయిర్పోర్ట్లో ఉన్న తమ్ముడికి తెలుస్తుంది, వెంటనే వెళ్ళాలి. హడావుడిగా ఎలా వెళ్ళినా అర్జెన్సీ అర్థమవుతుంది. కానీ ఈ మూవీలో హీరో గ్లాస్ డోర్ బదులు కొట్టేసుకుని ఎయిర్పోర్ట్లోంచి బయటకు వచ్చి రైల్వే స్టేషన్కి వెళ్ళే టైం లేదు కాబట్టి వంతెన మీద నుంచి రన్నింగ్ ట్రైన్ మీదకి దూకేసి లోపలికి వెళ్ళి కూర్చుంటే టికెట్ అడుగుతాడు కాబట్టి బీహార్ వరకు అలా రన్నింగ్ ట్రైన్ మీద నిలబడి వెళ్ళిపోతాడు. అంటే అసలు ఎక్కడన్నా అంటే ఒక మోస్తరుగా కూడా అనట్లేదే ప్రేక్షకులు, అంటే ఏది పెట్టినా చూసేస్తారు. ఒక మాస్ అనే ఒక విషయాన్ని అడ్డం పెట్టుకుని ఎట్లాంటిది తీసినా చూస్తారనే ఒక ఫీలింగ్ ఉందా ఏంటి నాకు అర్థం కాదు. అది మూవీయా లేదో థమ్స్అప్ యాడా? థమ్స్అప్ యాడ్ కూడా ఇంత భయంకరంగా ఉండదేమో అనిపించింది నాకైతే. ఇంకో దాంట్లో ఒకే వేటలో విలన్ ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ తలలు తెగి ఇట్లా మొత్తం తెగిపోయేటట్టు నరికేస్తే ఆ ఎగిరిన తలల్ని అక్కడ ఎగురుతున్న గద్దలు ఎత్తుకుపోతే ఆ తలల కోసం తుపాకులు పేలుస్తూ సదరు విలను ఇంతమందిని వేసుకుని వాటి వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. అసలు ఆ హింస ఏంటో అది చూడలేక నిజంగా జనాలు అప్పటి వరకు పరమహంస రామకృష్ణ పరమహంసలాగా ఉన్నటువంటి హీరో సడన్గా పరమ హింసాత్మకంగా మారిపోతే మనకి ఎలా ఉంటుంది? వామ్మో. పైగా ఇలాంటి సీన్స్ అసలు చూసేవాళ్ళకు కూడా ఒక రకమైన ఓకే పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అన్నట్టు ఆ బీపీ వచ్చేస్తుంటుంది. అంటే మాస్ మసాలా పేరుతోటి ఎంత లౌడ్ సీన్స్ తీసినా కూడా ఒక పద్ధతి ఒక కథ ఏదో ఒకటి ఉండాలి కదా, బేసిక్ స్టోరీ. అసలు 2 యాక్షన్ ఎపిసోడ్స్, దాని చుట్టూ ఉన్న ఒక కథ, ఏ సీన్ ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనే విషయం మీద క్లారిటీ కూడా లేదు. ఒక ఏమంటారు దాన్ని, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటారు చూసారా, అలాంటిది. అయితే హీరో ఫ్రేమ్లోకి వస్తే రాళ్ళు పగలగొట్టుకుని రావాలి, విలన్ ఎంటర్ అయితే దుమ్ము రేగుతూ ఉండాలి. ప్రతి ఆర్టిస్ట్ మొహం మీద ప్రొపెల్లర్స్ అదే పనిగా వెయ్యాలి, ఇలాంటి కొన్ని ఏవో పెట్టుకున్నాడు. ఇంకా అదే అంటే రంగస్థలం రిజల్ట్ ఏమవుతుంది అనే దాని మీద భరోసా లేక సేఫ్ సైడ్గా మేబీ ఈ ఇది ఏమన్నా లూప్లో పెట్టుకున్నాను, ఒక మాస్ మూవీని లూప్లో పెట్టుకుందాం అనుకున్నాడో ఏమో మరి నాకు తెలియదు. కానీ మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే వివేక్ ఓబ్రాయ్ కొంచెం సెన్సిబుల్ మూవీసే తీస్తాడని నాకు ఇన్నాళ్ళు ఒక చిన్న హోప్ ఉండేది. మరి వివేక్ ఓబ్రాయ్ని ఏం చెప్పి వీళ్ళు ఒప్పించారో నాకు తెలియదు. కానీ బాబోయ్ ఫ్రేమ్లో ఉన్న ప్రతి ఆర్టిస్టు ఐదర్ ఆవేశంతో ఊగిపోవాలి, లేకపోతే ఆవేదంతో కుంగిపోవాలి, లేకపోతే ఆనందంతో పొంగిపోవాలి, ఇంతే. ఓవర్ యాక్షన్ అన్నది ఏమన్నా పదం డిక్షనరీలో ఉంటే వాటికి వినయ విధేయరామ అని పెట్టచ్చు. అందులో ఉన్న ఆర్టిస్టులు బో అసలు అంటే ఏం యాక్టింగ్ చేయమన్నారు, మరి ఏంటో తెలియదు. దుమ్ము లేపిన లేగేటట్టుగా వచ్చిన విలన్ని చూసి కళ్ళలో దుమ్ము పడితే కనుక వీళ్ళు ఏడుస్తున్నట్టుగా అట్లా ఏమన్నా కొంచెం వాళ్ళు ఏడుస్తుంటే తీశారు, మరి ఏమో తెలియదు. కానీ ఓవర్ యాక్షన్లో పీక్స్ అన్నమాట. స్నేహ లాంటి సటిల్ యాక్టర్ కూడా టీవీ సీరియల్ అత్తగారు లాగా తాండవం ఆడేసిందంటే అమ్మో. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బోయపాటి ఒకవేళ మనం అడిగితే కనుక ఎస్ పబ్లిక్ వాంట్స్ దిస్, ఈ అతే వాళ్ళకి కావాలి అని చెప్తారేమో అని భయం వేస్తూ ఉంటుంది. ఒక మంచి పాట ఇచ్చినా కూడా ఇందులో వేస్ట్ అయిపోతుందనో మరి లేకపోతే ఏమో తెలియదు. కానీ డిఎస్పి కూడా అసలు సబ్ స్టాండర్డ్ అవుట్పుట్ ఇచ్చాడు. తన స్టాండర్డే కాదు అసలు అది. ఇక ఎడిట్ చేయడానికి ఇద్దరు ఎడిటర్లు సరిపోయారంటే అది అసలు ఒక రికార్డ్ చెప్పాలంటే. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే యాక్షన్ డైరెక్టర్ ఈ స్థాయి విధ్వంసం చేయగలడు అని మనకు అర్థమవుతుంది. ట్రైలరు అలా కట్ చేశారు ఏంటి అని మనకు ఒకవేళ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దానికి సమాధానం ఈ మూవీలో దొరుకుతుంది. అంతకుమించి అసలు కట్ చేయడానికి ఏం లేదు. కామెడీ సీన్స్ కానీ రొమాన్స్ కానీ ట్రైలర్లో అసలు ఉంటే ఈ పాటికి అభిమానులకు ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉండేది. ఇందులో ఎక్కడా కూడాను మీకు గమనిస్తే ఏమీ అసలు ఒక చిన్న ఒక క్లూ కూడా ఉండదు. అలాంటి ఒక మూవీని మరి థియేటర్లో జనాలు ఎలా భరించారా అనిపించింది. అందుకే ఈ మూవీకి మాత్రం వెళ్ళకపోవడమే మంచిది. సో పండగను మాత్రం ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. F2 మూవీ మాత్రం చూడొచ్చు, దాని గురించి రేపు చెప్తాను. ప్రస్తుతానికి వాళ్ళకి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇది ఇవాళ చిత్రం భళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యావ్ ఎ హ్యాపీ ఫెస్టివల్. మరొక్క మారు అందరికీ భోగి శుభాకాంక్షలు.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారవి చిత్రం కార్యక్రమం. జనవరి 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.